ஞானமூலம் குரோர் மூர்த்தி, பூஜாமூலம் குரோ பதம், மந்திரமூலம் குரோர் வாக்கியம், முக்தி மூலம் குரோ கிருபா. ந குரோரதிகம் ஞானம், ந குரோரதிகம் ஜபம், ந குரோரதிகம் தத்துவம், தஸ்மை ஸ்ரீ குருவே நமஹ. ஓம் ஸ்ரீ குருப்போ நமஹ. சர்வேபிய மகாபக்தேபியோ நமஹ. ஸ்ரீ குருதேவுலு மனக்கு தெளிக்குண்டா கூட செய்யல, மன அனுக்குனே விவேக சூடாமணி பிரகரண கிரந்தாலலோ ஒக்கட்டி. அன்னி நேர்ப்பிச்சுன்னாரு, எவரி தக்கிரிக்கி எவரெவரு மன தக்கிரிக்கு வச்சி எவரி சன்னிதிலோ ஏமேமி மனக்கு இஸ்துன்னா வஸ்துன்னா செப்பாலசி வச்சினா வெதுக்குக்கோக்குண்டா. ఎందుకంటే చిన్నతనం నుంచి గురుదేవులు అలా అందిస్తారు, గబుక్కున ఒక కొత్త విషయం ఎవరైనా చెప్పి దాని గురించి మన అడిగారనుకోండి, అది ఎట్లాగా అనుకునే లోపల అనుకోకుండా పరమార్థ చింతనం ఏదో వస్తుంది కదా, ఏది ఆ పేపర్లో ఆ రోజు ఆ విషయం గురించి అది చూపించేవారు. మనం ఎవరిని అడగలేదు, ఎవరితో చెప్పలేదే, పేపర్ వాళ్ళతో చెప్పలేదే. మరి ఎలాగ తెలిసి మనకంటే అది గురుకృప. గురుదేవులు మనకి తెలియచేయాలి అనుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, ఓ రోజు కారులో వెళుతూ ఒక విషయాన్ని గురించి వారెవరో చెప్పారు, అదేదో కొత్తగా ఉంది అనుకునే లోపల రేడియో పెట్టేసరికి కారులో దానిలో మధ్యలో ఏమీ లేకుండా చుట్టుముట్టావులు కూడా కాదు ఆ విషయాన్ని గురించి చర్చ వస్తుంది. ఇలాంటివి కోకొల్లలు ఒకటి రెండు కాదు చెప్పుకోవడానికి. ప్రతి విషయంలో మనస్సు ఉండాలే గాని, స్వామి అంటున్నారు ఈ ముక్క కూడా, మనస్సు ఉండాలే గాని మార్గాన్ని వెతుక్కొని అవసరం లేదు, తప్పకుండా నువ్వు చేరగలవు అక్కడికి. కానీ మనస్సు ఉండాలి, అలాగే మనం ధ్యానం చేసుకోవాలి అనేటువంటి మనస్సు ఉండాలి. మనం ఏది చెయ్యాలన్నా కూడా అది కష్టమను, మన వల్ల ఎలా అవుతుందను, లేకపోతే అలా కుదురుతుందను, అలాగా దానిని ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది, మనకొచ్చే నొప్పిని కూడా ఎట్లా నేర్పిస్తున్నారంటే, బయట ఆ నొప్పిని మొన్న ఎవరు ఒక ఆయన ముసలాయన ఉంటారు, పత్రిజీ శిష్యుల్లో ఒక ఆయన తటస్థపడడం జరిగితే, మామూలుగా ఎవరైనా ఇంకొక పాదాన్ని ఆశ్రయించినప్పుడు మనకి శత్రువులు కాదు, దగ్గరికి వచ్చినప్పుడు మన భాషలో మనకి తెలుసున్నది మనం మాట్లాడుకుంటాం, ప్రేమించడము ఆదరించడము కావలసినది మనతో పాటు పెట్టడం, ఇది గురుదేవులు మనకి చిన్ననాటి నుంచి నేర్పినటువంటి విద్య. సరే అట్లా నేర్పిస్తే మొన్న బెంగళూరులో అంతకుముందు కూడా వారితో చూడడమైంది, వారు ఒక ఆయన వచ్చారు, మంచి యువ వయస్సులో ఉన్నారు ఆయన, ఆయన చెప్పుకొస్తున్నారు. వారు ఎప్పుడైనా మెడిటేషన్ దానికి దేని గురించి కూడా ఆలోచించరు. మనం కూడా మూలానికి వచ్చేసరికి అన్యమైనటువంటి ఇతర చింతల కోసం ఎక్కడైతే ఇంకా ఇక తహతహలాడుతుందో ఈ తత్వానికి రానంత వరకే, బాగా జీర్ణానికి తత్వ దృష్టికొస్తే ఇతరమైనటువంటి వాటి కోసం రెపరెపలాడుతూ దేవుడించదు మనస్సు. ఇది అన్నానేమనుకోద్దు, దేవుడించదు. ఎందుకంటే ఏ సమయానికి ఏది ఇవ్వాలో వాడికి తెలుసు, వాడు ప్రసాదిస్తున్నప్పుడు మనం దాని గురించి మనం ఇంకా వేరుగా అడగాల్సిన అవసరంలే. ఈరోజు మనకి తీసుకోవాల్సిన సమయంలో కాఫీ రాలా టిఫిన్ రాలా, ఓ స్వామి, స్వామి చరిత్రలో కూడా వారి లీలల్లో కూడా ఉంది, కేదారవి ఒకసారి వెళ్ళినప్పుడు ధర్మరాజు గారు వీళ్ళకి ధర్మరాజు గారికి సమయానికి ఆకలి చాలా బాగా వేస్తుండేదిట. ఆయన ఎప్పటికప్పుడు పాపం ఎక్కడికక్కడ బాబుజీ మహారాజే అందరికీ కడుపు కూడా ఎరిగిన స్వామి. ఆయన హృదయమే కాదు కడుపు కూడా ఎరిగి ఎవరికి ఏది ఎప్పుడు ఎలా పెట్టాలో పెట్టిన తర్వాతే హృదయానికి ఆ బోధామృతాన్ని అందిస్తుండేవారు. వారు పూర్తిగా శరణాగతి గురుదేవుల దగ్గర ఆ గురుదేవులు లభించిన తర్వాత వారికి ఇలాంటివి పెద్ద పెద్ద బోధామృతాలు అవి కూడా పెద్ద తెలీదు ఆశయించుకున్నాను తప్ప ఆయనకు ఆకలేసేస్తుందట. ఆయనకు ఆకలేసేస్తుంటే ఏమయ్యా ఇక్కడే కదా వెళ్ళిపోదాం పద ఇక్కడే కదా వెళ్ళిపోదాం పద అని గుర్రం కూడా ఎక్కిచ్చారట ఇక్కడే కదా పద అని తీసుకెళ్లిపోయారట. తీసుకెళ్లిపోయి సాయంత్రం అయిపోయింది. అయిన తర్వాత ఏమండి ధర్మరాజు గారు ఇవాళ ఏకాదశి ఎంత గొప్ప పర్వదినం అండి మీరు ఉండాలంటే ఉపవాసం ఉండగలరా చెప్పండి అందులో ముఖ్యమైన క్షేత్రానికి మంచి క్షేత్రానికి వచ్చాం మరి ఇవాళ చూడండి దేవుడు మీకు తెలియకుండానే ఉపవాసం చేయించాడా లేదా అని బాబాజీ మహారాజు వారికి అవకాశాన్ని వారి చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అటువంటి భాగ్యాన్ని ప్రసాదించారు. మనకు కూడా అంతే. ఒక్కొక్క సమయంలో ఎందుకు ఇలా నిలారం పెడుతున్నారు అంటే మనంతరం మనం చేయలేము అది ఉపవాసం అయిపోతుంది. అలా చేస్తే మనకు అనుకోకుండా మనం జరిగిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం తినకూడనిది పెడుతుంటాడు అంటే తినకూడదు కాదు మనకి ఇష్టం లేని ఇష్టం లేనిది చాలా చేదేంది పెట్టవచ్చు కానీ దాని తర్వాత తెలుస్తుంది దానివల్ల ఏదో మనలో రోగం పుట్టుకొస్తుంది అనమాట. అందుకని రోగరహితం చేయాలంటే ఈ చేదు మనలోకి వెళ్లాల్సింది తప్పదు. ఇలాంటివి ఎన్నెన్నో అనుభవాలని మహాత్ములు మనకి ప్రసాదించారు. అలాగే సాధకుడు దగ్గర రావడం జరిగింది. దాని తర్వాత మంచి విషయం మాట్లాడుకుంటున్నాం. వారు కూడా ఏంటంటే నేనంటే ఒక మంచి భక్తి భావన ఉన్నది వారికి అందువల్లే మళ్ళా కలవడం అయింది. వారు అన్నారు అమ్మా నేను ఎప్పుడు ధ్యానం చేసుకుంటున్నానంటే నాకు వేరుగా అనిపించదమ్మా ఏ గురుదేవులైనా ఒక మార్గాన్ని సూచించారు కాబట్టి ధ్యానం అనేటువంటిది నాకు అందులో ఒక అనురాగం దానిలో ఒక నవనీత నాకు లభించింది కాబట్టి దాని అనుభవం కోసం అలాగా ధ్యానం చేసుకుంటూ ఉంటానమ్మా. అనుకోకుండా మా పత్రిజీ వారు గురువుల దగ్గర ఒక శిష్యుడు ఎవరో చెప్పారట ఒక రోగం వస్తే దాన్ని ఆప్యాయతగా చూడు. నువ్వేదన్నా రోగం వస్తే దాన్ని శత్రువుగా చూస్తావు. శత్రువుగా చూసేసరికి ఏమవుతుందంటే మనకున్న బాధ కంటే ఆ శత్రు భావనతో ఏంటది నీ భావన ద్వారా నీకు బాధ పెరిగిపోతుంది. ఇంకా అందుకని దాన్ని ఇంపుగా తీసుకున్నామనుకోండి మనకు కూడా అంతే. మనకి ఇష్టమైన పని చేసేటప్పుడు తలనొప్పి వచ్చినా ఏమనిపించదు కడుపులో నొప్పి వచ్చినా కూడా ఏమనిపించదు. నిజంగా మనలో మాట నేను చెప్తాను మీ అందరి ముందు ఎక్కడికెక్కడికో వెళ్తుంటాం గంటలు కూర్చుంటూ ఉంటాం ఏదో అల్పాచమానాలు వస్తుంటాయా అక్కడి నుంచి లేచి వెళ్లాలంటే ఈ దేహం చాలా దూరాలు వెళ్లాల్సి వస్తాయి. ఒక్కొక్క చోట దగ్గరలో ఉండవు అయ్యో పెద్ద పెద్ద మరి సభల్లో ఉంటాం ఉండినప్పుడు కూర్చున్నా స్వామి ధ్యానం చేసుకుంటాం మాట్లాడే శక్తినిచ్చినా స్వామివారు చేసుకుంటారు మంచి మంచి విషయాన్ని వినిపించినా స్వామివారి అనుగ్రహం వస్తూ ఉంటుంది. అంతలోకి లోపల వాడు ఏదో కొంచెం స్పందన కలిగిస్తాడనమాట. స్పందన కలిగిస్తే ఒక్కసారి కాదు నేను చాలాసార్లు అది నేను చూశాను. తప్పుకుని వెళ్లాల్సి వస్తుంది అల్పాజమానానికి వెళ్లాల్సి వస్తుంది వచ్చిందనుకోండి ఏమయ్యా నువ్వు హాయిగా కూర్చున్నావు కదా అక్కడ నువ్వు కూర్చున్నావు కదా నీకేం అడ్డులేదు కదా అదేదో నువ్వు కానిచ్చే బాబు నా జోలికి మాత్రం రానివ్వకు ఇప్పుడు ఇక్కడి నుంచి లేవడం నేను చాలా కష్టం అనుకుంటే ఎన్నిసార్లు కొన్ని గంటలు ఒక ఇంకా 4-5-6 గంటలు వెళ్లిన తర్వాత కూడా నాకు నాకేదో చాలా అనిపించింది ఏంటి ఇప్పటిదాకా మన నాకు గుర్తులేదు. మంచిళ్ళు తాగటం అనివ్వండి కడుపులో మంట ఆకలి అయినివ్వండి ఎందుకంటే ఇలాగే షుగర్ కాలం కదా ఏదన్నా రానివ్వండి. ఇలాంటప్పుడల్లా బాబు కూర్చున్నావు కదా ఇదే కదా దాన్ని కూడా అడుగుతుంటాను ఒక్కోసారి ఎవరు కాళీమాత ఏమే కూర్చున్నావు కదా హాయి నాలిక బయట పెట్టుకుని ఇంకా నువ్వు చూసుకో నా వల్ల కాదు నీ వల్ల అయితే అవుతుంది నా వల్ల కాదు చూసుకో ఇప్పుడు మాత్రం ఇక్కడి నుంచి కదలలేను నువ్వేం చేసుకుంటావు ఇంకంటే దాన్ని మర్చిపోవాలి. మర్చిపోవడం అంటే మనసుని హాయిగా మకరందంలో ముంచేసావంటే ఆ తర్వాత అసలు మన సంగతి తెలియదు. నిజంగా నా అనుభవం చెప్తున్నానే. అలాగే వారి దాంట్లో ఒక కొలీగ్, ఒక ఆయన, ఒక పెద్ద ఆయన, కొలీగ్ ఉంటే మరి వయసు కాదు పెద్ద ఆయన చెప్పారట, ఏదైనా రోగం వచ్చినా రోగానికి మనం వెంటనే ఏమవుతున్నాం, సరెండర్ అయిపోతున్నాము, అలా దానికి దాస్యం చేయకూడదు, దానికి ఎదురీత ఇవ్వాలి, దాన్ని ఆప్యాయతగా చేసుకోవాలి, శత్రువు కాదు అది, దాన్ని ఆప్యాయతగా చేసుకుంటే అది నీకేం చేయదని చెప్పారండి. కానీ ఆయన ఇప్పుడు వారి నుంచి వేరైపోయారండి, ఆయన మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో నాకు కనిపించలేదు. ఆయన అనుభవం చెప్తున్నానమాట నాకు. ఏమనంటే నేను ఒకరోజు అర్ధరాత్రి నాకు బాగా అది ఆయనకి బాగా పంటి నొప్పి వచ్చిందట, చాలా పంటి నొప్పి వచ్చిందండి. ఎంతంటే అసలు ఈ తలకాయ తీసుకెళ్లి ఏ రైలు కిందో పెట్టాలి అంత పంటి బాధ వచ్చింది. లేపదామా అంటే నేను ఇంకొక వేరే చోట ఉన్నాను, వాళ్ళందరినీ డిస్టర్బెన్స్ చేయాలి, డాక్టర్లు దగ్గరుండరు అక్కడ ఊళ్ళో. అలాంటప్పుడు నాకు ఈ మాట గుర్తుకొచ్చింది, అదే సత్సంగం అంటే అంటారు అనుకుంటాను, ఆయన మాట గుర్తుకొచ్చింది. ఇప్పుడు నేను ఎందుకు అట్లా చేయకూడదని వెంటనే, నా పన్నే కదా, ఇంతకు ముందు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు నెప్పెందుకు వచ్చినట్టు అని దాన్ని సవరు చేస్తూ నా ధ్యాసలోకి నా ధ్యానానికి నేను కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత మళ్ళా కొంతసేపటికి అర్ధరాత్రి 2 ఆ ప్రాంతానికి నిద్ర వచ్చింది నాకు. నిద్ర వస్తే వెంటనే పడుకుని నిద్రపోయా. మరుసటి రోజు పొద్దురే లేచా, అక్కడ ఉన్న వాళ్ళు నాకు పూరీ కూర చేస్తే కూడా శుభ్రంగా తిన్నాను, నా పంట సంగతి నాకు గుర్తులేదు. 11:30 గుర్తుకొచ్చింది నాకు, పగలు 11:30 రాత్రి ఏదో పన్నుపోటు వచ్చినట్టుంది, ఇప్పుడు ఏం లేదే శుభ్రంగా పూరి కూడా నవిలి తిన్నాను నేను అని అనిపించిందమ్మా. మళ్ళా ఆనాటి నుంచి ఒక 4-5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు మళ్ళా అక్క పంటి బాధ రాలేదు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్తూ వారేమన్నారంటే, అమ్మా అంతేకాదు మీరు మీకు కలవడం అవ్వలేదు నాకు, మిమ్మల్ని ఈ మధ్యకాలంలో ఒక 2.5 సంవత్సరం క్రితం అనుకుంటా, 3 సంవత్సరాల క్రితము మీరు నాకు కలలో కనిపించి, నువ్వు మంత్రం అడుగుతున్నావు కదా నీకు ఉపదేశం చేస్తాను రా అని చెప్పి మీరు పిలిచి మంత్రం ఇచ్చారు నాకు. ఏ మంత్రం అడగండమ్మా, ఆ మంత్రం అసలు గుర్తులేదు కానీ మీరు పిలిచి మాత్రం చెప్పారు. ధ్యానం చేసేటువంటి ప్రక్రియ కూడా చూపించారు నాకు. అప్పటి నుంచి నేను చేసుకుంటూనే ఉన్నానమ్మా, అందుకే నేను ఆ గురుస్థానంలో మీరు కూడా ఉన్నారు, అందుకని నాకు అప్పటి నుంచి కూడా ఇలాగా నాకు ఉండిపోయిందమ్మా, ఒక్కసారి మీ దగ్గర నివేదన చేసుకుంటే నాకు తృప్తిగా ఉంటుందని చెప్పుకోవడానికి వచ్చాను అని చెప్పాను. ఇప్పుడు ఎవరి నీళ్ళండి, మనకి తెలియదు అది, ఎవరు చేసుకుంటున్నారు అది, మనం కానటువంటి దాని మీదకి వచ్చి నేను అని చెప్పుకునే నేనుకి తగలబడి ఈ నేను నేనేటువంటి నీటి ఈ ప్రవాహం అనేటువంటి ప్రపంచ భావంలో పడిపోయి మనం ఎన్ని కోల్పోతున్నామో భగవంతుడు నేర్పించింది ఏంటంటే, ఈ నేను చాలా కించిజ్ఞత్వమైనటువంటిది. ఈ నేను ఈ మనం మాట్లాడుకునే నేను మాటలకు అందనటువంటి ఒక నేను ఉన్నది, ఆ మాటలకు అందనటువంటి నేను ఒక అనంతం అని. ఆ అనంతం అనేటువంటిది ఎవరు, దానికి రూపమేంటి అంటే వై హియర్ ఐ ఆమ్ హియర్ మాట. ఎందుకు నీకు భయం, నేనున్నాను అనేటువంటి ఒక అభయప్రదాత మనకి చేసిన దానం, నామదానం ఎట్లా చేశారో అభయదానం కూడా మనకు అట్లానే జరిగింది. మనం ఎప్పటికప్పుడు మనని మనం తీర్చిదిద్దుకోవడానికి మనం ఏం చేశాం, ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నాం. అవకాశం ఎవరు ప్రసాదించారు, సర్వసమ్మతులైనటువంటి వారు ప్రసాదించారు. ప్రసాదించినప్పుడు మనం కూర్చుని చేయడం నీ వంతు, నిలబడిందా నిలబడలేదా నిన్నిక్కడ విచారణ చేయమని చెప్పలా. నువ్వు కూర్చుని చేయడంలో ఏమవుతుంది, నువ్వు ఏది మనం అదే ఇంటర్వ్యూ అనేటువంటి దాంట్లో ఎట్లా ఉంటుందంటే, భగవంతుని గురించే ఒక మహాత్ముని గురించే మనం తలుచుకుంటూ ఆ అనుభూతిని మనం నామం అనుకుంటూ అందులోకి వెళ్ళాం అనుకోండి, కొంత లెక్క నీకు మన సమయం తెలియదు. నేను ఆలోచించాను, మనకిష్టమైనది గుర్తుకొచ్చినప్పుడు సమయం తెలియకుండా ఏంటి, అరగంట వెళ్ళిపోయిందా గంట వెళ్ళిపోయిందా, ఎవరు తీసుకెళ్లారు సమయం మన దగ్గర నుంచి ఎవరు కొట్టేశారు సమయం, ఎవరు తీసుకెళ్లలా. నీ మనసే నీ ప్రభువు యందు నిలబడటం చేత ఒక ఏమొచ్చింది అక్కడ, బాహ్య స్మృతి కోల్పోయి అంతర్య స్మృతి మనకి ఆనందాన్ని తృప్తిని ఇచ్చి. ఇన్ని సువర్ణాక్షరాల్లో నువ్వు అండర్లైన్ చేసుకో, ఇది ఒక్కసారే రాదు, మన జీవితమే దానితో ముడిపడినది. అందుకని ఇది ఏకైకమనేటువంటి ఒకే ఒక ఆత్మవస్తువు చేత, చైతన్యం అనేటువంటి ఒక గురు శక్తి చేత మన జీవితం ఆధారపడి ఉన్నది. స్వామి నడిపించుకుంటున్నారు. అలానాటి గోకులమే మన బృందావనం. మనం ఎన్నాళ్ళ నుంచో మనం ఉన్నదంతా కూడా అదే. అలనాడు ఆ గోకులంలో కృష్ణదేవుడు ఎట్లా చెప్పారో మన గురుదేవులు కూడా మనకు అట్లాగే చెప్పారు. తామర దంపర లాంటి దేవుళ్ళు నీకెందుకయ్యా, ఎన్ని కేసి నువ్వు చదవగలవా, నువ్వు ఏది శ్రీశాసనం వేయగలవా, నువ్వు కష్టపడగలవా, మన శాస్త్రాధ్యయనం చేయగలవా, నువ్వేమీ చేయలేవు, నువ్వేం చేయలేవు అని కూడా నాకు తెలుసు. కానీ విశ్వాసం ఒక్కటి చాలు నువ్వు తరించడానికి. ఎవరండి అలా చెప్పేది? సర్వసమర్థులు అయితేనే చెప్తారు. ఆ నమ్మకం ఎక్కడ తీసుకెళ్తుంది? నువ్వు డాక్టర్ చేతిలో మందు ఏ విధంగా వేసుకుంటున్నావు? నువ్వు ఇప్పుడు ఈ రోజుల్లో ఒక షాపు దగ్గరికి వెళ్ళి నాకు కడుపులో నొప్పిగా ఉందని, నడుము బాగా పట్టేసిందండి ప్రయాణంలో ఉన్నా, నాకు కొంచెం మందని ఇంజక్షన్ లేకపోతే మాత్ర ఇస్తారా అంటే, షాపులో అతను ఇంజక్షన్ చేస్తే చేయించుకుంటున్నారు, మాత్ర ఇస్తే వేసుకుంటున్నారు, ఇంటికి వచ్చే సమయానికి ఏం మందు ఇచ్చాడో గాని చాలా బాగా తగ్గింది అంటున్నారు. నువ్వు అడగడంలోనే నీకు నమ్మకం ఉంది. నీకు ముక్కు మొహం తెలియని ఒక మందుల షాప్కి వెళ్ళి నువ్వు నాకు ఫలానా నొప్పి అంటే డాక్టర్ కాని వారు ఒక మందు ఇస్తే ఆ మందుతో తగ్గింది అని నువ్వు ఇంటికి వచ్చేసరికి తెలుస్తున్నావే. అందరికీ ఏకైక అద్వైత సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి వారు, సమర్థత కలిగినటువంటి ఒక మహానుభావుడు ఇంత మన చెవిలో ఇల్లు కట్టుకుని నమ్మి చెడ్డవాడెవరూ లేడు. ఏవైనా చేతే నమ్మక చేయడమే. గోపికామతల్లు గోపాలు ఏ విధంగా ఉన్నారు? ఆడతా పాడతా చేశారు కృష్ణ కృష్ణ అంటూ. వాళ్ళ ఆట కృష్ణుడితో ఉన్నది, పాట కృష్ణుడితో ఉన్నది, లైఫ్ అంతా కృష్ణుడితో ఉన్నది, వాళ్ళ జీవితం అంతా కృష్ణుడితో ముడిపడింది. లేస్తూ లేస్తూ కృష్ణ కృష్ణ అనకపోతే వాళ్ళకి అసలు దినం వెళ్ళేది కాదు. లేచిన తర్వాత ఈ కృష్ణ అనకపోతే వాళ్ళకి ఏమి సహించేది కాదు. అసలు వాళ్ళు లేవగానే కృష్ణుని సందర్శించకపోతే వాళ్ళకి ఆకలేసేది కాదు. ఒకవేళ ఆకలేసింది అనుకోండి, కృష్ణుడి చిక్కంలో ఉన్నటువంటి ఆ యశోదమ్మ కట్టిన ప్రసాదం ఇస్తే తప్ప వాళ్ళకి ఆనందంగా తన్మయతగా ఉండేది కాదు. ఆ కృష్ణ చిక్కంలో విడిచిపెట్టుకు మనం ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని ఎంతమంది పంచుకు తిన్నారు అక్కడ ప్రసాదంగా? మరి అది ఏది? అది మనకి నేర్పిన ఒక మహాపుణ్యారాధన, మనకి నేర్పినటువంటి ఒక మహాపుణ్యారాధన. మనం అటువంటి ప్రసాదాన్ని మనం తీసుకుంటూ ప్రసాద దేవుని తత్వాన్ని మనం ఇది నీ నా అనేటువంటి భేదం లేకుండా గురుదేవుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని మనం అనుభవించి తీరాలి. జన్మ కలిగినందుకు అది సార్థకత. అందుకనే వారికి ఏమైపోయింది? ఇంకా ఏమీ తెలియకుండా పోయింది. అక్కడ ఏమి తెలియకుండా పోయిందంటే ఏమైపోయింది? సూర్యుడెవడో తెలీదు, చంద్రుడెవడో తెలీదు, ఆకేంటో తెలీదు, పొట్టేంటో తెలీదు, చెట్టేంటో తెలీదు. కృష్ణుడే రాజ్యం. కృష్ణ చెప్తే తప్ప వచ్చి పాము వచ్చినా మింగడానికి మన కృష్ణభావునిగా మనకేంటి భయం? మొన్ననే కదా ఆ బకాసుడు అంటే ఒక రాక్షసుడు వచ్చాడు, వస్తే ఏం చేసాడేంటి, పెద్ద ముక్కేసుడు వస్తే మన కృష్ణంగా ఉండగా మనకేంటి అని ఆనందంగా ఆ సర్పం నోట్లోకి వెళ్ళిపోయారట. భలే సొరంగంలాగా ఉంది ఇక్కడ, ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చూడని సొరంగం ఇక్కడికి ఎందుకు వచ్చింది అని ఇప్పుడు చూడండి. హైదరాబాద్ లో ఎక్కడికో వెళ్తే పెద్ద పెద్ద తమాషాలు చూపిస్తుంటే అందరూ వెళ్ళిపోతున్నట్టు అందులోకి. అది మానవుడు ఏర్పరిచినటువంటిది. ఇది మాధవుని యొక్క లీల. గబగబా వెళ్ళిపోతే కృష్ణయ్య పరిగెత్తుకొచ్చాట. అయ్యో అయ్యో అయ్యో, నన్ను నమ్ముకుని కదా వీళ్ళున్నారు, నన్ను నమ్ముకుని నన్ను తలుచుకుని నిర్భయంగా లోపలికి వెళ్ళిపోయారు, వీళ్ళని ఇప్పుడు రక్షించుకోవాల్సింది నేను అనుకుని వెంటనే వెళ్ళి ఆ గొంతుకు కడ్డుపడి ఊపిరాడకుండా చేసి వాడిని పైకి పంపించాడు. వీళ్ళందరినీ మోతలేదు. ఇప్పుడు మన సంసారం దానికంటే గొప్పగా ఉందా? ఆలోచించండి, మనకున్న కష్ట దుఃఖాలు అంతకన్నా గొప్పగా ఉన్నాయా? చిన్న చిన్న బాలుడైనటువంటి ఆ కృష్ణ, ఆ గోపాలు కంటే కూడా మన ఏమైనా కష్టాలు ఎక్కువగా ఉన్నాయా? కానీ వాళ్ళకి నమ్మకంగా ఉన్నారు, వాళ్ళు విశ్వాసంతో నమ్మి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎటువంటి కష్టాలు వచ్చినా, ఏ గాలి ఎగరగొట్టాలని చూసినా రాక్షస రూపంలో వచ్చి కృష్ణుడు ఆశ్రయించారేమో, తరింపక్కడుంది, తృప్తి అక్కడుంది. ఆనాటి నుంచి ఈనాటికి యుగం మారింది గాని చరిత్రకు మార్పు లేదు, అనుభవానికి మార్పు లేదు. కాబట్టి అటువంటి అనుభూతిని మనల్ని పొందించడానికి పిచ్చివాళ్ళరా స్వామి అంటుండేవారు. ప్రసాదం పెడుతూ కాస్త తినడానికి శైలి కొడుతుండేవాళ్ళం. అప్పుడప్పుడు తినగలిగిండే, పక్క వాళ్ళు కొంచెం పెట్టారు కదా నాకు ఇంత పెట్టారు అని మనం అన్నమాట. ఇట్లాంటి ఉంటే మీకు తెలియదా, పక్కవాడికి ఏమో రెండు 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 గార్లు వేశారు, నాకేమో 24 గార్లు వేశారు. అప్పుడు ఎలా ఉంటుందండి? అసలు మనం అన్నమాట. అది చచ్చింది ఇక్కడ. ఈ మనసుకి ఒక దేహాభిమానం అనేటువంటిది చచ్చి నేను తింటానా లే లోపల తినగలం, పక్క వాళ్ళని చూసి అందరూ చూస్తున్నారని తింటాం. ఇన్నా బాబు ఇన్నా నాకు తెలుసులే నువ్వేది తింటావు, తిను మరేం పర్వాలేదులే అంటే ఎవరు తినిపించింది, ఎవరు తినే శక్తినిచ్చింది? మరి ఈ రోజు మనం తెలియలేం. అది ఏ లీలు అంటారు? పరమాత్మ కాకుండా ఎక్కడ ఏలాడుతున్నాడా? ఏలాడేవాడు పరమాత్మ అవుతాడు? అసలు అసలు మనతో పాటు ఉండి మన మధ్యలో ఉండి ఆ సర్వవ్యాపకంగా నిండి ఉన్నటువంటి పరమాత్మకి ఏ ఒక్కటో ఒక్కటి లేదు, అన్నీ ఒక్కటే ఉన్నటువంటి తాను. అటువంటి లీలని మనకి చూపించిన మహా చక్రవర్తి ఎవరు? గురు చక్రవర్తి. కాబట్టి ఆ గురు చక్రవర్తి నీడలో మనం ఈ జీవితాన్ని గడుపుతున్నాం. తర్వాత ఇంకొకటి గుర్తుంచుకోండి, స్వామి చెప్పారెప్పుడు నీ చెయ్యి నేను పట్టుకున్నా, మీరు నా చెయ్యి పట్టుకోలా. మీరు ఆరుడంగా గుర్తించండి, మీ చెయ్యి నా చేతిలో ఉంది గనక మీకు ఎటువంటి కర్మలు కొన్ని ఎటువంటి కష్టాలు ఏర్పడినా ఎటువంటి మీద పడినా మీ చెయ్యి ఎవరు పట్టుకున్నారు? స్పష్టంగా చెప్పారు అక్కడ, నా చేతిలో ఉంది మీ చెయ్యి, కాబట్టి మీకు ఎటువంటి హాని కలగకుండా కర్మలు చిన్న చిన్నగా అనుభవించి మళ్ళా గట్టెక్కేస్తున్నారు. అదే మీరు నా చేయి పట్టుకుంటే మీరు బ్రతకగలరా, మీరు పట్టుకోగలరా? ఎందుకంటే చంచలత్వమైనటువంటి మనసులతో కూడి, అందుకని మీ చేయి నా చేతిలో ఉన్నది. ఇదే అభయాన్ని మన మనసులో ముద్ర చేసుకుని ప్రణవోపాసన అనేటువంటిది క్రియాయోగం మనం చేసుకోవాలి. అలాగా అది ఎక్కడి నుంచి చేయాలి? అనాహత నుంచి చేయాలి. అనాహత నుంచి ఓంకారాన్ని మనం ప్రణవాన్ని పూరిస్తే మనకి ఇన్నింటి అలవాటు అయిపోయి కాదు, బలపూర్వకంగా అందరూ ఏకకంఠంతో చేయగలిగి ఉండాలి. తెల్లారుజామున జరుగుతోంది, ఏకకంఠంగా బయటికి వినిపించాలి. మనకి మైకులు ఉండకూడదు, కానీ మన ఓంకారమే ప్రతిధ్వనించాలి. ఆ ప్రతిధ్వనించేది అందరికీ గొంతులున్నాయి. ఇక్కడ స్వరాలు సంగీతము తాళము ఏమి లేదు, అక్కడ అన్నిటినీ మించినటువంటిది. కాబట్టి అనాహత నుంచి నాభి నుంచి ప్రణవం ఓంకారాన్ని మనం పూర్తిగా శ్వాస తీసుకుని ఆ శ్వాస పూర్తయ్యేంత వరకు హాయిగా హాయిగా ప్రశాంతంగా అసలు దేహాన్ని తేలిగ్గా మనం పట్టి పెట్టుకోకూడదు. పట్టి పెడితే దేహానికి ఒళ్ళు నొప్పులు వస్తాయి. చాలా మంది ఇలా బిగుసుకోనో లేకపోతే నిటారుగా కూర్చోవాలన్నారని ఇలా పట్టుకుంటారు. లేదు, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్, చాలా రిలాక్సేషన్ గా ఉండాలి. మనం ఎలా కూర్చోగలిగితే అలాగే కూర్చోవాలి. కానీ నాభి నుంచి ప్రణవాన్ని తీసుకోండి. తీసుకొని ఏకాకార వృత్తి ఒకే కంఠంతో, అంటే ఇంతమంది కంఠాలు కలవాలి, ఒకే కంఠంగా ప్రతిధ్వనించాలి. అప్పుడు ఆ ఓంకారం ఉందే ఆ సమయంలో బ్రాహ్మీ ముహూర్త సమయం ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత తృప్తిగా ఉంటుంది. ఆ ఓంకారంలోంచే సర్వసృష్టి, ఓంకారం నుంచి సర్వసృష్టి ఏర్పడింది. ఓమిత్యేదక్షరం ఇదగం సర్వం, ఇదగం సర్వం ఓమిత్యేకాక్షరం. ఈ సర్వము ఓమిత్యేకాక్షరం అంటే ఖాళీగా ఉన్నదాని నుంచి ఒక గాలి బయలుదేరితే ఏమవుతోంది? ఓంకారం వినిపిస్తోంది. మనం నిశ్శబ్దంగా ఉంటే ఫ్యాన్ నుంచి ఏనాదు వినిపిస్తుంది? ఓంకారం వినిపిస్తుంది. ఇంకోటి కూడా ఉంది, మరి ఎందుకన్నా సాధన చేసేటప్పుడు అసలు ఏ సౌండ్ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. చెమట ఇదంతా అంటారు, కానీ ఈ చెమటలు ఇవన్నీ మనసుంటే వస్తాయి. లేకపోతే చెమట లేదు, ఏమీ లేదు, చీవిడి లేదు. అదేంటంటే దేహం తెలుస్తూ ఉంటే అట్లాగా దేహం తెలిసేదేముంది? అందుకని అక్కడ ప్రతిధ్వనిస్తుంది ఒక నిశ్శబ్దమైన వాతావరణంలోంచి, నిశ్శబ్దంలోంచి ఒక అంటే అశబ్దంలోంచి ఒక శబ్దం ఉద్భవించింది. అదేంటంటే ఓంకారం. ఆ ఓమిత్యేదక్షరమిదగం సర్వం తస్య ఉపవ్యాఖ్యానం ఇవన్నీ కూడా తత్మావన్నీ, దానికి ఉపవ్యాఖ్యానాలే తప్ప ఉన్నది ఒక్కటే ఒకటి ఏకం సత్విప్రాభవుదావద. అటువంటి ప్రణవ స్వరూపుడు ఓంకార వాచ్యుడు మన గురుదేవులు. ఆ గురుదేవులు మనకి ఇంత భిక్ష పెట్టకపోతే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. కాబట్టి ఆ ప్రభు యొక్క అనుగ్రహంలో మనందరం కూడా చక్కగా ఈ జీవితాన్ని ఆనందమయం చేసుకుందాముగాక. అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని శ్రీ సద్గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యము, ఆయురారోగ్యశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామృతరసాస్వాదనని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీభవ. హరే.